The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం July 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమానికి భారతీయత మన బాధ్యత స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ వుట్కూరి. ఎప్పటిలాగానే మా కార్యక్రమాన్ని వింటూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వారం షోలోకి ఎంటర్ అవుదాం. ప్రతి వారం లాగానే mindmedia.com పాడ్కాస్ట్ వినాలంటే గనక mindmedia.com లో మీరు లాగిన్ అయ్యి పాడ్కాస్ట్లు వినొచ్చు. అలాగే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మైండ్ మీడియా అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. విభిన్నమైన కార్యక్రమాలతో 24/7 రన్ అయ్యే ఈ యాప్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇకపోతే పోయిన వారం కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నేను లైవ్ షో చేయలేకపోయాను. మన నేను చేసినటువంటి పాత పాడ్కాస్ట్లే ప్రసారం చేయడం జరిగింది. ఈ వారం ఒక సరికొత్త విభిన్నమైన అంశంతో ఒక చర్చా వేదిక పెట్టే కార్యక్రమం చేస్తున్నాము. ఈ వారం షో ఏంటి, ఈ వారం టాపిక్ ఏంటి అంటే గనక ఈ వారం వాట్ ఈస్ ఇండియాస్ గ్రాండ్ నరేటివ్ యాజ్ డిస్క్రైబ్డ్ బై రాజీవ్ మల్హోత్రా. సో చాలా మందికి శ్రోతలకు తెలియకపోతే గనక భారతీయత మన బాధ్యతలో రాజీవ్ మల్హోత్రా గారు ఎంతో శ్రమతో మన ఇండియన్ కల్చర్ మీద, మన హిస్టరీ మీద, అలాగే ఇండియాలో మన వేదిక కల్చర్ మీద, సాంస్క్రిట్ మీద, ఇలా వేరియస్ టాపిక్స్ మీద ఎంతో రీసెర్చ్ చేసి ఇక్కడ అమెరికాలో న్యూజెర్సీలో ఉంటారు రాజీవ్ మల్హోత్రా గారు. ఎన్నో బుక్స్ రాశారు. చాలా వరకు కొంతమంది శ్రోతలకి తెలిసిన అంశం ఏంటంటే బ్రేకింగ్ ఇండియా అని చాలా ఒక సెన్సేషనల్ బుక్ ఉంది. దాంట్లో వేరియస్ ఐటమ్స్ ఆయన ఒక 15-14 చాప్టర్లో ఒక్కొక్క ఐటమ్ మీద హిస్టరీ దగ్గర నుంచి చూసుకొని సైన్స్, మన వేదాల్లో ఏం చెప్పారు, ఇప్పటికి మనం ఏం నేర్చుకుంటున్నాం అనే వివిధమైన అంశాల మీద ఎన్నో బుక్స్ రాశారు. దాంట్లో బ్రేకింగ్ ఇండియా అనేది ఆల్మోస్ట్ 90s లోనే రాసిన బుక్. ఈ రోజుకి ఒక 15 సంవత్సరాల తర్వాత దీని వ్యాలిడిటీ ఎంత క్లియర్ గా ఉందో మన అందరం గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. సో వాట్ ఈస్ ఇండియాస్ గ్రాండ్ నరేటివ్ అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేద్దాము. నాతో పాటు ఈ రోజు డిస్కషన్ లో పాల్గొనడానికి, అలాగే చర్చలో పాల్గొనడానికి నాతో పాటు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ నమస్తే అండి, వెల్కమ్ టు ది షో.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. సో ఈ రోజు మనం ఎప్పుడు మాట్లాడుకునేలాగానే కొంచెం గంభీరమైన డిస్కషన్, ఇది చాలా మంచి టాపిక్. మీరు గో సిగ్నల్ ఇస్తే వీ కెన్ స్టార్ట్.
ఎస్. సో అనిల్ గారు, ఇప్పుడు మన షోలో ఇప్పుడు మన భారతీయత మన బాధ్యత అనే షో చేస్తున్నాం. సో దీంట్లో మనం ఇప్పటిదాకా సుమారు 25 ఎపిసోడ్స్ అయినట్టున్నాయి. ఇప్పటిదాకా వేరియస్ ఐటమ్స్ మనం డిస్కస్ చేసాము, అంటే సెక్యులరిజం మీద కానీ, దానం గురించి కానీ, అలాగే వేరియస్ ఆర్గనైజేషన్స్ గురించి మనం పరిచయం చేసాం, అలాగే ఇస్కాన్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అలాగే దేశంలో ఏం జరుగుతుంది, దేశం ధర్మం ఇలాంటి అన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది శ్రోతలందరికీ ఇవాళ టాపిక్ చూస్తే కనుక ఇండియాస్ గ్రాండ్ నరేటివ్ అనేదే అసలు ఇండియా గ్రాండ్ నరేటివ్ అంటే ఏంటి, అసలు ఇది భారతీయత మన బాధ్యత, దాంట్లో అసలు ఈ రెండింటిని ఎలా రిలేట్ చేసుకోవాలి అనేది ఒక ఫస్ట్ మనం సమరీ లెవెల్ గా ఫస్ట్ చెప్పుకోవాలని.
తప్పకుండా. సో ప్రస్తుతానికి ఏంటంటే, ఒకటి నాకు ఎక్కడ నేను చాలా కాలం నుంచి రాజీవ్ మల్హోత్రా గారి వీడియోస్ అవి వినడం, ఆయన ఏవైతే భావాలు వ్యక్తం చేస్తున్నారు అవి దగ్గరగా చూడడం, నేను లైక్ విని దాన్ని అర్థం చేసుకుని ఎంతవరకు ఇందులో నిజం ఉంది, ఎంతవరకు ఇది అప్లై అవుతుంది, ఆయన మంచి ప్రభావం చూపించారు అని మాత్రం చెప్పొచ్చు. ఇంకొక వ్యక్తి ఇంకొక గురువు సమానమైన శివానందమూర్తి గారు చాలా మందికి తెలిసే ఉంటారు, చాలా మందికి తెలియదు కూడా. అంటే ఆయన ఆయన కూడా హీస్ స్పిరిచువల్ లీడర్ అట్ ద సేమ్ టైం హీ హాజ్ వెరీ బెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క 5,000 నుంచి 8,000 సంవత్సరాల చరిత్ర చెప్పగలిగే సమర్థత ఉంది ఆయన. మన సామవేదం షణ్ముఖ శర్మ గారికి కూడా ఒక దిశ చూపించి ఆయన్ని మీరు ప్రవచనాలు చెప్పండి అని చెప్పి ఆయన ఏం చేయాలి అని ఆలోచనలో పడే స్థితిలో ఈయన ఒక దిశ చూపించారంటే ఆలోచించండి, ఈయనకి ఎంత, ఆయన గురువు గారి లాగా భావిస్తారు కాబట్టి ఆయనకి ఎంత జ్ఞానం ఉంటుందో. వీళ్ళ దగ్గర నుంచి నేను వింటున్నది సంగ్రహించుకున్నది కొంచెం అది అది మీరు ఆ థీమ్ చూసినట్టయితే, దానిలో సారం చూసినట్టయితే భారతీయత మన బాధ్యత దగ్గర చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే, ఒకటి మొట్టమొదట మనం నాకు శివానందమూర్తి గారు చెప్పిన భారతదేశం గురించి అసలు ఆ పేరు ఎలా వచ్చిందనే దాని గురించే మనం చెప్పారు ఆయన. ఏంటంటే బా అందులో బా అంటే మనకి జ్యోతికి గుర్తు, సో జ్యోతి వెలుగు, వెలుగు యందు ప్రసన్నం పొందేవాళ్ళు, వెలుగు యందు వెలుగుని ఇష్టపడేవాళ్ళు భారతీయులు అని అది ఒక ముక్కులో చెప్పాలంటే. ఒక పేరు పెట్టడంలో కూడా చాగంటాయని చెప్పినట్టు కానీ మన ప్రవచనకర్తలు చెప్పినప్పుడు కానీ ఒక మన భారతదేశం పేరు పెట్టడంలోనే అంత ఆలోచించి పెట్టారు మన మహర్షులు ఒకటి. కాబట్టి ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, భారతీయ చరిత్ర గురించి చెప్పాలంటే చెప్పుకున్నప్పుడు ఈ శివానందమూర్తి గారే చాలా సార్లు ప్రస్తావించారు ఈ విషయం. భారతీయ చరిత్ర చెప్తున్నాము అంటే మనం కాలాన్ని యొక్క చరిత్ర చెప్తున్నాం, అసలు భూమి యొక్క చరిత్ర చెప్తున్నట్టు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. అసలు అంటే ఈ చాలా మందికి భారతీయ చరిత్ర అంటే ఆ భారతీయులు అంటే ఆ రామాయణం జరిగింది, లేదంటే దాని తర్వాత మన ద్వాపరయుగం అయింది, కృష్ణుడు వచ్చాడు, దాని తర్వాత పరీక్షితుడు వచ్చాడు, తర్వాత మన చాలా మంది పాలించారు, ముస్లింలు పాలించారు, బ్రిటిష్ వాళ్ళు పాలించారు, మనకి స్వతంత్రం వచ్చింది, దాని తర్వాత మనం ఏలుకుంటున్నాం 75-80 నుంచి అని చెప్పి కట్టే కొట్టే తెచ్చే మూడు ముక్కల్లో చెప్తారు. అందులో చాలా మంది అసలు రామాయణము భారతం జరిగేయలేదు కూడా డౌట్ అండి, కాబట్టి అందులో ఎవరు చూడలేదు, కానీ మేము టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నాం కాబట్టి అందరూ బీర్బలు వీళ్ళందరూ పాలించారండి, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, అక్కడి నుంచి నిజం అంటారు, మిగిలినంత కాదంట అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది భారతీయ చరిత్ర సింపుల్ గా అలా చెప్తారు. కానీ కానీ అది కాదు, భారతీయ చరిత్ర అంటే ఋషుల చరిత్ర, అది లేకుండా భారతీయ చరిత్ర లేదు మొట్టమొదటిది. అది ముఖ్యంగా చెప్దాం అనుకుంటున్నారు ఫస్ట్. రెండో విషయం వచ్చేసి రాజీవ్ మల్హోత్రా గారి ప్రస్తావన తీసుకొచ్చాం కాబట్టి ఆయన గురించి చిన్న రెండు మూడు ముఖ్య విషయాలు ఏంటంటే, ఆయన దాదాపు 40 ఏళ్ళు పైన అమెరికాలో ఉన్నారు, న్యూజెర్సీలో. ఆయనకి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన అమెరికాకు రావడం జరిగింది. ఆయనకి 44 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆయనకి ఒక 20 కంపెనీలు ఉన్నాయి అప్పటికి అమెరికాలో కానీ దేశ విదేశాల్లో.
అవునండి,
20 ఆయనకి అంత చిన్న చిన్న వయసులోనే అన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన దాదాపు ప్రపంచం అంతా చూసేశారు, ఆయన సాధించవలసింది సాధించి అప్పటికి 44 ఏళ్ళు ఆయనకి ఉన్నప్పుడు ఆయన దృష్టి మన ధర్మం వైపు మన దేశం వైపు మళ్ళింది పూర్తిగా. ఎంతవరకు మళ్ళిందంటే రోజుకి 18 గంటలు కేవలం భారతదేశం మీద పరిశోధనలు జరపడంలోనే గడిపేంత దృష్టి మళ్ళింది ఆయన వస్తుత.
ఒక్క నిమిషంలో మిమ్మల్ని స్టాప్ చేస్తాను అనిల్ గా. జనరల్ గా మనకి 44 ఇయర్స్ అంటే ఎవరికైనా సరే కైండ్ ఆఫ్ ద పీక్ ఇన్ ద కెరీర్ అండి కదా.
పర్ఫెక్ట్ పాయింట్ చెప్పారు, అవును.
సో అంటే ఒక రకంగా చెప్పాలంటే కెరియర్ పీక్ లో ఉన్న బాధ్యతలను కానీ ఉన్న వ్యవస్థలను కానీ వ్యాపారాలను కానీ ఓ పక్కన పెట్టి ఒక మనిషి 30 ఏళ్ళు 35 ఏళ్ళు ధర్మం కోసం దేశం కోసం పనిచేశారంటే డెఫినెట్ గా ఆయన రాసే అన్ని బుక్స్ లో కూడా మన భారతీయ కోణం అంటే ద ఇండియన్ లెన్స్ ఉంటుంది. అయితే
తప్పకుండా ఉంటుంది, అవును.
సో ఈ ఒక్క పాయింట్ నేను యాడ్
చేయదలుచుకున్నాను. మంచి పాయింట్ చెప్పారు. ఆయన కూడా ఈ విషయం చాలా సార్లు ప్రస్తావించారు. నా కెరీర్ లో ఒక స్టేజ్ లో ఉన్నాను నేను 44 ఏళ్లకి, నాకు అప్పటికే 20 కంపెనీలు ఉన్నాయి, దేశ విదేశాలు తిరుగుతున్నాను నేను. ఆ సమయంలో నాకు తిరిగి చూసుకుని నేను ఆ దేశం గురించి ఆలోచన వచ్చింది, నేను అంతే అప్పటి నుంచి నేను ఈ పరిశోధన మొదలు పెట్టాను అని చెప్పి ఆయన ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది సందర్భాల్లో. అదొకటి మంచి పాయింట్ చెప్పారు. సో అవన్నీ వదిలిపెట్టి చేస్తున్నారు అదొకటి. సో అది అది ఆయన చరిత్ర. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆయన స్వతహాగా ఆయన పంజాబీ, ఒక పంజాబ్ ఆయన కాకపోతే ఆయన భారతదేశానికి ఏడాదికి 3-4 సార్లు వెళ్తారు. ప్రతిసారి ఆయన మద్రాసు వెళ్తారు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇందాక మీ అనిల్ ఇందాక మీ వాయిస్ ఒక నిమిషం పాటు కట్ అయింది.
ఓకే ఇప్పుడు వినిపిస్తుందండి?
ఇప్పుడు వినిపిస్తుంది.
ఓకే ఇప్పుడు ఆయన ఆయన నేను చెప్తున్నది ఏంటంటే ఆయన వస్తుత ఆయన పంజాబీ, ఆయన పంజాబీకి చెందిన ఆయన పుట్టింది పెరిగింది. కాకపోతే ఆయన ఏడాదికి 2-3 సార్లు ఇండియాకి వెళ్తారు. ఆయన వెళ్ళి ప్రతిసారి ఆయన మద్రాస్కి మాత్రం వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న సంస్కృత స్కాలర్స్తో కానీ, అక్కడున్న రీసెర్చ్ సెంటర్స్తో కానీ, అక్కడున్న వేద పండితులతో కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆయన విషయాలు సేకరించి అక్కడున్న తాళపత్ర గ్రంథాలని డిజిటలైజ్ చేసి అటువంటి కార్యక్రమాలు చేసి అక్కడి నుంచి జ్ఞానాన్ని తవ్వి అది అందరికి అందుబాటులో ఉండేలాగా అసలు మన చరిత్ర ఏంటి తీసుకొచ్చి చెప్తూ ఉంటారు అందరికి. సో అదొకటి విశేషమైన ఆయన గురించి చెప్పాలంటే అదొక విశేషం. ఇక ఈ టాపిక్ లో మనకి ముందుకు వెళ్తే అండి, ఒకటి ఫస్ట్ థింగ్ ఆయన దగ్గర నుంచి నేను సేకరించిన కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన వీడియోలు వివరాలు చూసిన తర్వాత భారతదేశం చరిత్ర ఒక 250 ఏళ్ల క్రితం తీసుకుంటే మనము అది గోల్డెన్ పీరియడ్ భారతదేశానికి. ఏ విధంగా మనకి చాలా చాలా భారతదేశం నుంచి యూకేకి కానీ స్పెసిఫిక్ గా యూరప్ కి కానీ అన్ని దేశాలకి చాలా పెద్ద మొత్తం మీద స్టీల్ అలాగే టెక్స్టైల్ అలాగే హర్బ్స్ అంటే మన ఈ ఔషధాలకు సంబంధించిన మొక్కలు కానీ దాని వాటి మూలికలు కానీ ఇవన్నీ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి పెద్ద మొత్తం మీద. ఇండియన్ స్టీల్ చాలా పేరు ఉండేది యూరప్ మార్కెట్ లో. ఇండియన్ స్టీల్ కి చాలా చాలా పెద్ద పేరు, మంచి పేరు ఉండేది. అలాగే మన గార్మెంట్స్, మన చేనేత, మన వస్త్రాలు కానీ మన టెక్స్టైల్స్ కి చాలా డిమాండ్ ఉండేది యూకేలో. యూకేనే కాదు మొత్తం యూరప్ లో. సో ఈ ట్రేడ్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు ఈ భారతదేశం నుంచి ఆ ట్రేడ్ స్టార్ట్ అయింది. అప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రోజు మనకి బంగారం ప్రపంచ మార్కెట్ లో మీకు దేనికైనా కొలబద్ద. ఒక దేశం ఎంత గొప్పదా ఎంత కరెన్సీ ప్రింట్ చేయాలన్నా దానికి అన్నిటికీ మీకు ఉండవలసింది బంగారం, దానికి సరిపడే బంగారం. సో కానీ ఎందుకు ఈ బంగారం స్టాండర్డ్ అయింది ప్రపంచం మొత్తం మీద? ఈ ఇంకోటి ఏదైనా అవ్వచ్చు కదా అనే క్వశ్చన్ రావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి పోర్చుగీస్ కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ యూరోప్ లో వాళ్ళు కానీ ముఖ్యంగా మనం వ్యాపారం చేస్తున్నప్పుడు భారతదేశం నుంచి కొనుగోలు మనకి బార్టర్ సిస్టమే ఉండేది. కాబట్టి మేము మీకు ఇస్తాం, మీకు మీరు మాకు ఏదైనా ఇస్తారు బదులు ఉంటుంది కాబట్టి మాకు ఏమి ఇస్తారు అన్నప్పుడు భారతదేశానికి లోటు ఏమి లేదు, కావాల్సింది ఏమి లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర మనకి ఇవ్వగలిగేది ఏమి లేదు. అప్పుడు మన భారతదేశ వ్యాపారస్తులు బంగారం ఇవ్వండి అనేవాడు. అప్పుడు ఏంటంటే ప్రతి మనం బంగారం ఇస్తే మనకి ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు అన్నీను, కాబట్టి బంగారం పోగు చేయండి. భారతదేశంతో మనం వ్యాపారం చేయాలంటే బంగారం కావాలి. ఆ బంగారం అంటే 250 ఏళ్ల క్రితం నుంచే బంగారం మనకి కరెన్సీ, దట్స్ అవర్ ఎక్స్చేంజ్ చేయాలంటే కరెన్సీ, అది ట్రాన్సాక్షన్ కరెన్సీ అయింది ఇప్పటి వరకు. సో అది ఒక్క పాయింట్ చాలు భారతదేశం యొక్క విశిష్టత, అప్పుడున్న పేరు ప్రఖ్యాతలు కానీ ఎంత సంపదలు సిరి సంపదలతో వర్ధిల్లిన దేశం చెప్పడానికి అదొక పాయింట్ చాలు. సో అది అది వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఆయన దగ్గర నుంచి నేను విన్నది. అది ఒకటి.
సో ఇప్పుడు అనిల్ ఇప్పుడు ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం టాపిక్ ఇండియన్ గ్రాండ్ నరేటివ్ అంటున్నాం కదా?
అవును.
సో గ్రాండ్ నరేటివ్ అంటే ప్రతి దేశానికి ఒక గ్రాండ్ నరేటివ్ ఉంటది అనుకోండి. అంటే చైనా గానీ జర్మనీ గానీ యూరోప్ గానీ ఒక దేశానికి ఒక్కొక్క గ్రాండ్ నరేటివ్ ఉంటది. అంటే ఇండియన్స్ కూడా ఒక నరేటివ్ ఉండాల్సిన అవసరం ఏంటి, అంటే మన సైడ్ ఆఫ్ ద స్టోరీ ఉండాల్సిన అవసరం ఏంటంటారు అసలు? అంటే ఇప్పుడున్న స్టోరీ మన సైడ్ స్టోరీ కాదా, లేకపోతే అసలు ఎందుకు మనం మన లెన్స్ నుంచి మనం ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు దాకా మనం ఆలోచించట్లేదా?
మంచి క్వశ్చన్ సార్. దానికి కూడా సమాధానం ఆయనే చెప్పారు చాలా సార్లు మీకు. దానికి ఆ క్వశ్చన్ సమాధానం ఏంటంటే, మీకు మన మన భారతీయ సంస్కృతి ఒక విధంగా కొన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు వరదిల్లింది. దాని తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చి పాలనలు జరిగాయి. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వారు వచ్చి వాళ్ళ కాలనైజేషన్ జరిగింది. సో ఇవి మూడు ఫేజెస్ తీసుకోండి. ప్యూర్ ఇండియా ఫామ్ ఒకటి, ప్యూర్ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచో తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఉంటున్న భారతదేశ ప్రజలు పైన మీరు ఒక లేయర్లుగా తీసుకోండి. దాని వాళ్ళ పైన ఒక ఇస్లాం దేశాల నుంచి వచ్చిన ఎవరైతే అరబ్బులు కానీ ఎవరైనా పరిపాలన చేసిన వాళ్ళు, వాళ్ళ పైన ఇంకొక లేయర్ వచ్చేసి బ్రిటిష్ వారి లేయర్ కాలనీస్. సో దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ ఇద్దాము అని మనకి ప్రపోజల్ వచ్చిందో, డీకాలనైజేస్ చేయాలి అంటే ప్రపంచ దేశంలో ఎక్కడెక్కడైతే బ్రిటిష్ వారి పరిపాలన ఉందో వాళ్ళు తీసుకున్న డెసిషన్ డీకాలనైజ్ చేసేసేయండి మనం, సో వీళ్ళు విత్డ్రా మేము వెళ్ళిపోతాము డీకాలనైజేస్ చేసేస్తాము. సో డీకాలనైజ్ చేసినప్పుడు మీరు కంప్యూటర్స్ లో ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఈజీగా అర్థం అయ్యేది ఏంటంటే, మీరు ఇల్లు సర్దినా లేకపోతే కంప్యూటర్ ఒకవేళ మీరు రీస్టార్ట్ మీరు క్రాష్ అయిపోయినా సరే మీకు ఒక చెక్ పాయింట్ ఉంటుంది. అంటే ఫలానా రెండు లాస్ట్ మంత్ లో పోయిన నెలలో 30వ తారీఖున నేను బ్యాకప్ తీసుకున్నాను, సో ఇది నా రీస్టార్ట్ పాయింట్, అక్కడ వరకు నాకు సేఫ్ గా ఉన్నాయి ఫైల్స్ అన్ని, అక్కడికి వెళ్ళమంటావా అని అడుగుతుంది కంప్యూటర్. సో మనం వెళ్ళి వెళ్తాం, వెళ్ళి అక్కడ రీస్టార్ట్ చేసుకో, అక్కడి నుంచి నాకు రీస్టార్ట్ చేయి నాకు హ్యాపీగా ఉంటుంది అని అనుకుని ముందుకెళ్తాం. అలాగే సో డీకాలనైజ్ చేసినప్పుడు వాళ్ళు ఓకే మనం వెళ్ళిపోతున్నాం కదా, వీళ్ళు ఎలా ఉంది అంటే వీళ్ళని ఏ స్టేట్ లో పెడదాము అనేది పెద్ద ప్రశ్నార్థకం అందరికీ. ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని సంప్రదాయాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు, ఇంత కాంప్లికేటెడ్ ఏ దేశంలో లేదు. సో డీకాలనైజ్ చేసిన తర్వాత ఇండియా, అసలు నువ్వు ఇండియాని ఎలా డిఫైన్ చేస్తావు అంటే ఎవరు ఇప్పటిదాకా డిఫైన్ చేసిన వాళ్ళు లేరు.
అవును. సో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పరిపాలించేటప్పుడు ఒక భారతదేశం అనేది ఒక రూపంగా ఉంటే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి అయిపోయిన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ద షేప్ ఆఫ్ ఇండియా అనేది డిఫరెంట్ గా ఉంది.
ఉంది డిఫరెంట్ గా ఉంది. సో అప్పుడు మీరు మళ్ళీ తిరిగి మీ సంస్కృతి మీరు తీసుకోండి అన్నప్పుడు ఏ సంస్కృతి ఇస్తారు మీరు? అరబులు ఇస్తారు, లేకపోతే మొగల్స్ ఇస్తారా, లేకపోతే చోళులు ఇస్తారా, ఎవరు ఇస్తారు? కానీ అసలు ఇవ్వవలసింది ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా ఒక క్లియర్ ఎజెండా కానీ క్లియర్ క్లారిటీ అనేది లేదు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది ప్రజల్లో కూడా ఇప్పటిదాకా కూడాను ఏర్పడలేదు, ఆ క్లారిటీ అనేది ఏర్పడలేదు. ఇప్పటికీ మీరు మనం ఇండియా బయట ఉండే వాళ్ళని అడిగారు అనుకోండి, మీరు ఇండియా గురించి ఏమైనా చెప్పు, అసలు ఇండియా గురించి ఏంటి అంటే వాడు బాలీవుడ్ గురించి చెప్తాడు లేకపోతే క్రికెట్ గురించి చెప్తాడు తప్పితే అసలు ఇండియా అంటే ఏంటి అని చెప్పడానికి చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అది అది మీరు నేను కూడా అవ్వచ్చు ఒక విధంగా, మీరు గంట
చెప్పాలి
కాబట్టి. సో అందుకని అసలు అదే అమెరికా అని చెప్పి అడిగాం అనుకోండి, మీరు ఏంటి అమెరికా ఏంటంటే మేము వాళ్ళు మాకు 200 ఏళ్ళు బ్యాక్ ఫ్రీడమ్ వచ్చింది,
చరిత్ర ఉన్నది,
ఇలా ఇన్ని యుద్ధాలు చేసాము, ఇన్ని దేశాల మీద గెలిచాము, ఇలా ఒక నెరేటివ్ చెప్పుకుంటారు. దిస్ ఇస్ అమెరికన్ అంటే క్యాపిటలిస్టిక్ కంట్రీ, లేదంటే మేము కష్టపడతాము, ఇలాగా ఒక డెఫినేషన్ ఇచ్చుకోగలుగుతారు. అది మనము ఒక డెఫినేషన్ ఇచ్చే స్థితిలో లేవు అనేది ఆయనంత స్కాలర్ కాబట్టి ఆయన గ్రహించారు. గ్రహించి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సో ఎలా డిఫైన్ చేయాలి ఇండియాని అనేది ఆయన దాని మీద ఒక పుస్తకం రాసి ఒక ఒక డిజైన్ తీసుకొస్తున్నారు, గ్రాండ్ నెరేటివ్. కానీ మనము ఆడియన్స్ గా లేదంటే సిటిజన్స్ గా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ కోణంలో ఆలోచించి అసలు మనని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాము, భారతీయులము అని ఎలా చెప్పగలుగుతాము? అంటే ఒక ధర్మానికి చెందిన వాళ్ళమా, లేకపోతే ఒక దేశానికి చెందిన వాళ్ళమా, ఒక ధర్మానికి అయితే ఎప్పటికి చెందిన వాళ్ళము, లేదంటే ఒక్క ముక్కులో చెప్పాలంటే ఋషుల సంతానం అని చెప్పుకోవచ్చు. చాలా మంది చాలా సార్లు శివానందమూర్తి గారు చెప్ప అది కూడా చాలా సార్లు చెప్పారు ఋషుల సంతానం మనం అది అది నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఋషులు కశ్యప ప్రజాపతి పుత్రు నుంచే వచ్చాం అందరం. సో అవును దానికి అలా చెప్పగలగాలంటే మనకు ఒక నమ్మకం దాన్ని బాగా
కరెక్ట్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ అది అదే పాయింట్ చెప్పబోతున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు చెప్పింది వెరీ డెలికేట్ సబ్జెక్ట్, అలాగే చాలా లోతైన సబ్జెక్ట్ కూడా. అది అందరికి అర్థమవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. కానీ బట్ దీని యొక్క సమ్మరీ మనం చెప్పాలంటే మన భారతదేశం అంటే ఏంటి అనేది ఒక ఎప్పటికి ఎప్పటి నుంచి ఆలోచిస్తే మన భారతదేశం చరిత్ర కిందకు వస్తుంది అనే ఒక క్లియర్ కట్ డెఫినేషన్ గత చెప్పాలంటే 12వ శతాబ్దం నుంచి ఖిల్జీ డైనాసిటీ దగ్గర నుంచి మనం ఆలోచించుకుంటూ చూస్తే అంతకు ముందలది వదిలేసేయాలా లేకపోతే ఇక్కడి నుంచే మన భారతదేశ చరిత్ర అనేది, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచే మన భారతదేశ చరిత్ర, బ్రిటిష్ వాళ్ళు ముందలు కూడా భారతదేశ చరిత్ర అనేది చాలా క్లారిటీ అనేది చాలా మందిలో లేదు. ఓకే. సో దీని మీద రాజీవ్ మల్హోత్రా గారు చాలా వర్క్ చేశారు. నేను కూడా చాలా వీడియోస్ చూశాను. అది యాక్చువల్ గా రాజీవ్ మల్హోత్రా గారు చేసిన వీడియోస్ మనం చూడాలంటే నాకు అర్థమైన పాయింట్లు ఏంటంటే కొన్ని కొన్ని టర్మ్స్ కూడా మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. యాక్చువల్
కొంత సోషల్ అంటే నాలెడ్జ్ అనేది బాగా ఉండాలి. అవును, మన బేసిక్ సోషల్ సైన్స్ సోషల్ చిన్నప్పుడు చదువుకున్న సోషల్ స్టడీస్ లో ఉన్న టర్మ్స్ అవి దాని మీద పట్టు సాధించాలి ఆయన ఆయన అర్థం కావాలంటే. సో అదండి, సో అదొకటి చెప్పండి. సో దాని తర్వాత
అది చెప్పండి, ఇంకొకటి చెప్పండి, నేను డౌట్ ఉంటే అడుగుతాను
తప్పకుండా. సో అదొకటి. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భారతీయులను ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం మొదలు పెట్టారో అదే ఇంచుమించుగా అదే సమయంలో మీకు పారలల్ గా అమెరికాలో కూడా వాళ్ళ రూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ కాలనీస్. రెండు ఒకేసారి చరిత్రలో, అంటే మనకి ఇప్పుడు అంత టెక్నాలజీ కమ్యూనికేషన్ లేదు కాబట్టి తెలియట్లేదు, కానీ మీరు తిరిగి సంవత్సరాలు వెనకాలకు వేసుకుంటే చరిత్రలో రెండు చోట్ల ఒకేసారి బ్రిటిష్ వారి ఆధిపత్యం ఇటు అటు వాళ్ళు స్థాపించడం జరిగింది.
ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్.
ఒకసారి జరిగి ఇంకొకటి ఏంటంటే మీకు ఎప్పుడు కొలంబస్ గురించి కూడా ఒక బిలీఫ్ ఏంటంటే అందరూ నమ్మేది ఏంటంటే కొలంబస్ అసలు ఇండియాని కనిపెడదామని వెళ్ళాడు. ఎందుకు ఎందుకు ఇండియాని కనిపెడదామని వెళ్ళాడంటే కేవలం అక్కడ ఇండియాలో ఉన్న సంపద కానీ పేరు ప్రఖ్యాత కానీ ఆల్రెడీ అంత దూరం వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత లేదు ఇండి కానీ అతను ఇటు రావాల్సిన వాడు అటు వెళ్ళి అమెరికాని కనిపెట్టాడు. సో అని అమెరికా డిస్కవర్ చేశాడు. సో ఆ విషయంలో కూడా చాలా మంది ఇప్పట్లో మీకు తెలిసే ఉంటుంది వెంకట గారు, అమెరికా నుంచి కూడా చాలా మంది డిబేట్ చేస్తున్నారు కొలంబస్ డిస్కవర్ చేస్తే అమెరికా రాలేదు, అంతకు ముందు నుంచి అమెరికా ఉంది ఉంది, ఇక్కడ అమెరికా ప్రజలు ఉన్నారు, యాక్చువల్ ప్రజలు ఎప్పటి నుంచో ఉంటున్న ట్రైబ్స్ వాళ్ళని వీళ్ళు ఊచకోత కోసే విషయం అందరికీ తెలిసిందే.
రెడ్ ఇండియన్స్ చెప్పాలంటే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాసకర్ కదండి అది.
అవును అవును, చెప్పాలంటే జూ మన హిట్లర్ చేసిన మారణ కంటేను ఇది పెద్దది అంటారు చరిత్రలో, కానీ బయట చెప్పరు కానీ ఈ చరిత్రలో ఇదే పెద్దది అని చెప్పి చాలా మంది కొలంబస్ అసలు మనకి విగ్రహాలు కూడా పెట్టడం అవసరమా అని చెప్పి అన్నంత వరకు కూడా స్థాయికి వెళ్ళాయి.
అవును, ఇదేదో ఇప్పుడు ఈ పాయింట్ శ్రోతలకు ఒక పాయింట్ అర్థం కావాల్సింది ఏంటంటే ఇదేదో మన ఇండియాలో సూడో సెక్యులర్ లో లేకపోతే యాంటీ నేషనల్ వాళ్ళు మాట్లాడుతున్న పాయింట్ కాదండి, ఇక్కడ అమెరికాలో డిస్కషన్ చేస్తున్నటువంటి పాయింట్ చెప్తున్నాం మేము. అంటే మీరు ఆలోచించండి ఇది ఎంత ఎంత డీప్ డిస్కషన్ పాయింట్ గా నడుస్తుందో సాటి ప్రపంచంలో మనకు అర్థం అవుతుంది.
అవును, అదొకటి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, మీరు ఇక్కడ ఆలోచి సో జన సమూహం ప్రయాణం చేయడం ఓడల్లో వాటిలో వెళ్ళడం తిరగడం అదొకటి. ఒక మంచి పాయింట్ ఏంటంటే అప్పట్లోనే మీకు ఒక ఒక రకమైన ఇంటర్నెట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అప్పట్లో కూడా ఇంటర్నెట్ ఉందనుకోవచ్చు ఈ నేను ఈ విషయం చెప్పిన తర్వాత. ఎందుకంటున్నానంటే మీకు మన దేశంలోకి ఎప్పుడైతే మొఘల్స్ కానీ అరబ్స్ కానీ వీళ్ళు వచ్చారో, వీళ్ళు వచ్చి మన సంస్కృత్ లిటరేచర్ ఏదైతే ఉందో ఆ లిటరేచర్ ని వాళ్ళు అరబ్ దేశాలకు కూడా పట్టుకెళ్లారు. పట్టుకెళ్ళి అరబ్ దేశంలో, సో మీరు ఇంటర్నెట్ అనేది నేను మీకు కనెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఇక్కడి నుంచి ఆ ప్యాకెట్ ఆఫ్ డేటా సాంస్కృత్ లిటరేచర్ కానీ అందులో ఉన్న వేదాలలో ఉన్న రహస్యాలు కానీ అవన్నీ అరబ్కి వెళ్ళాయి. అరబ్ వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు హిబ్రూ ఈ లాంగ్వేజెస్ లో అనువదింపబడ్డాయి చాలా మంది స్కాలర్స్ తో అనువదింపబడి మళ్ళీ అక్కడి నుంచి మీకు లాటిన్ కి యూరోప్ కి వెళ్ళి వెళ్ళి లాటిన్ లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి, అట్లాగే జర్మన్ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్
అయ్యాయి. చిన్న పాయింట్ నేను యాడ్ చేస్తాను అనిల్
చెప్పండి.
ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేస్తాను. భారతదేశం ఫస్ట్ కాడి నుంచి కూడా అంత ముందులా నేను విక్రమాదిత్య విజయనగర సామ్రాజ్యం గురించి చదువుతున్నప్పుడు నాకు కనిపించిన రెండు మూడు పాయింట్స్ ఏంటంటే, భారతదేశం ఫస్ట్ కాడి నుంచి కూడా ఎంతో మంది వివిధ దేశాల రాజులు ఎంపరర్స్ మన రాజ్యం మీద ఫస్ట్ కాడి నుంచి కన్నేసి ఉన్నారు యాక్చువల్ గా. ఎందుకంటే రెండు మూడు విషయాలకి, ఫస్ట్ సంపద అయితే రెండోది ఆ కల్చర్ తో ఉన్న సంపద. అంటే చాలా దేశాలు డబ్బు ఉండటం వేరు, దాని కల్చర్ తో పాటు డబ్బు ఉండటం వేరు. అంటే ఈ రెండిటి వివరాల ఈ రెండిటి అంశాలను దృష్ట్యా ఎంతో మంది రాజులు ఎన్నో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ కుష్ మౌంటైన్స్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కుష్ మౌంటైన్స్ ని దాటి లోపలికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అంత ముందర. కానీ ఫస్ట్ ప్రయత్నం చేసి లోపలికి వచ్చింది అలెగ్జాండర్. సో అప్పటి నుంచి కూడా మన దేశం మీద మన సంస్కృతి మీద పట్టు సాధించాలి, మన సంస్కృతిని వీళ్ళు మన పరిపాలించాలి అనే దృష్టితో ఎన్నో కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక ట్వెల్త్ సెంచురీ నుంచే, అంటే దాదాపు సుమారు 1000 సంవత్సరాలు నుంచే ఈ పోరాటం జరుగుతుంది.
అవును అవును, తప్పకుండా తప్పకుండా, అది మంచి పాయింట్ చెప్పారు. ఎప్పటి నుంచో ఉంది అది, అది అనాదిగా జరుగుతూనే వచ్చింది. కరెక్టే, అది కరెక్ట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ మన వేద సంస్కృతి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మర్మాలు కానీ అనువదింపబడి ఒక ఇంటర్నెట్ లాగా ట్రావెల్ చేసింది ప్రపంచం అంతా. మీరు చూసినట్లయితే ఐన్స్టీన్ కి కూడా, చాలా మంది అనుకుంటే ఐన్స్టీన్ కి కూడా మన వేదాల్లో ఉన్న సూక్ష్మాలు, న్యూక్లియస్, ఇవన్నీ అణువులు, ఇవన్నీ సంబంధించిన వేదాల్లో చెప్పిన విషయాలు ఐన్స్టీన్ కి కూడా పరిచయం అయి ఉన్నాయి అని చెప్పి చాలా మంది గట్టిగా నమ్ముతారు. మీకు అందుకని చూడండి,
అది గూగుల్ చేసినా కూడా చాలా మందికి దొరికిద్దండి అని. యాక్చువల్లీ పాయింట్ మన శ్రోతలకు కూడా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇలాగా కూడా మనకున్న వ్యూ పాయింట్ ని మీరు గూగుల్లో పెట్టినా కూడా దానికి సంబంధించిన ఆర్టికల్స్ అక్కడి నుంచి యూ కెన్ ఫైండ్ ఎ లీడ్ అండ్ దెన్ ట్రావెల్ ఫ్రమ్ దేర్.
అవును అవును, డెఫినెట్లీ. సో మీకు అక్కడ ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయండి, మీకు అదే పారలల్ గా పాశ్చాత్య దేశాల్లో ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. మన దగ్గర ఏంటంటే పారలల్ గా మీకు జరుగుతున్నది ఏంటంటే చూస్తూ ఆలోచిస్తే నేను ఏ పాయింట్ కి వస్తున్నానంటే, డీసాంస్క్రిటైజేషన్ జరుగుతుంది మన దగ్గర. అంటే మీకు ఇక్కడ ఒక చోట మీ కల్చర్ కానీ మీ సంప్రదాయాలు కానీ మీకు తక్కువగా చూపించడం జరిగింది. ఒకటి చూపించి మీరు ఇంగ్లీష్ చదువులు చదవండి, ఇంగ్లీష్ వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకోండి. అలాగే అప్పట్లో మనకి చెప్పబడి ఇంగ్లీష్ చదువులు ఇంగ్లీష్ వైపు మన తిప్పి మన సహజ సంస్కృతి నుంచి కొంచెంగా బాగా దూరం చేయడం డీసాంస్క్రిటైజేషన్ అనేది అనే ఒక టర్మ్ కూడా చెప్తారు పర్టికులర్ గా రాజీవ్ మల్హోత్ర గారు. అదేంటంటే కొంతమంది మనకి ఇప్పుడు ఆలోచిస్తే మనకి పాఠ్య పుస్తకాల్లో కూడాను రాజారాం మోహన్ రాయ్ కానీ ఇలాంటి వాళ్ళు సంఘ సంస్కర్తలుగా మనకి చెప్పబడ్డారు. కానీ ఇందాక కూడా మెన్షన్ చేశారు వెంకట గారు మెక్కాలే గురించి కూడా చెప్పారు. మెక్కాలే అంటే ఏం చెప్పాడంటే, మెక్కాలే ప్రపోజల్ ఏంటంటే సాంస్కృత్ ని తీసేయాలి పాఠ్య పుస్తకాల నుంచి. అప్పుడు ఏంటంటే తీసేస్తే మెయిన్ వీళ్ళ ఎడ్యుకేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పి మెక్కాలే అన్న దాన్ని లాలా రజపత్ క్షమించాలి రాజారాం మోహన్ రాయ్ కూడాను ఆ విషయంలో పట్టుబట్టి బ్రిటిష్ వాళ్ళ తరఫున కూడా మాట్లాడాడు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే మొదటిలో సాంస్కృత్ ఇండియా నుంచి తీసేయాలి, సాంస్కృత్ వల్ల మనం వెనకబడిపోతున్నాము, ఇంగ్లీష్ చదువులు ప్రవేశపెట్టండి, దాని వల్ల ప్రపంచంతో పోటీ పడగలుగుతాము, ఇంగ్లీష్ నేర్చుకుని మనం వాళ్ళతో పోటీగా మనం సంభాషించగలుగుతాము, నేర్చు వాళ్ళ సైన్స్ టెక్నాలజీ మనం తెచ్చుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాము అని చెప్పి ఆయన కూడా ఈ విషయంలో, ఆయన ఏంటంటే అండి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాజారాం మోహన్ రాయ్ అంటే గోడ మీద పిల్లి అనుకోవచ్చా ఒక విధంగా, ఏంటంటే ఆయన బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు చేసే భారతీయుడు కానీ భారతీయులతో కూడా చాలా మంచిగా మక్కువగా ఉండే అతను. సో అలా రెండు పక్కల ఉండే అతను. ఆశ్చర్యం ఏంటంటే ఆయన చనిపోయిన చివరికి బ్రిటిష్ వాళ్ళు చాలా గౌరవం ఇచ్చి ఆయనకి, ఆయన చివరికి చనిపోయింది కూడా ఇంగ్లాండ్ లోని అది. సో పార్లమెంట్ లో కూడా మంచి పొజిషన్ ఇచ్చి ఆయనకి ఎవరికీ లేనంత సత్కారాలు చేశారు మన
రాజారామోహన్ రాయ్.
ఆయన చనిపోయింది కూడా బ్రిటిష్ వాళ్ళు, మీరు వికీపీడియాలో చూసుకోండి ఆయన డైడ్ ఇన్ ఇంగ్లాండ్. సో అక్కడ ఏంటంటే శ్రోతలకి మెయిన్ గా నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే అండి, మీరు ఈ రోజు ఏదైతే సంస్కృతి మీరు మనది వెనకబడింది అని అనుకుంటున్నారో లేకపోతే గట్టిగా బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, అంటే ఇండియాలో కావచ్చు లేకపోతే బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చు, నేను ఏం చెప్తున్నానంటే మొదటిలో అంటే కొత్త కొత్తగా అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు కానీ వేరే దేశాల వాళ్ళు ఇండియాకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే రొమాన్సిస్ట్ అంటారండి, అంటే వాళ్ళకి చాలా భారతదేశం మీద బోల్డంత రెస్పెక్ట్, బోల్డంత మక్కువ, చివరికి అది ఈర్ష అవ్వచ్చు, కానీ వాళ్ళకి చాలా ఇష్టంతో ఇండియాలో ఇండియాని ఇష్టపడేవాళ్ళట. ఎందుకంటే ఆ పీరియడ్ లో ఇప్పుడు మనం ఎలాగైతే అమెరికాకు వచ్చి అబ్బా చాలా ఏం కట్టడాలు ఇవి ఏం అసలు ఏంటిది ఇంత టెక్నాలజీ అని చెప్పి మనం ఎలా అబ్బురిపోతున్నాము, అట్లాగా వాళ్ళు మనని చూసి అలా అబ్బురిపోయేవాళ్ళు. కాబట్టి
ఎవరు చెప్పారు సార్
ఈ పాయింట్ కూడా స్పెసిఫిక్ గా మనకి రాజీవ్ మల్హోత్ర గారే చెప్పారు. సో వీళ్ళందరూ అందరినీ రొమాన్సిస్ట్ అంటారు ఎందుకంటే వాళ్ళు దే ఫెల్ ఇన్ లవ్ విత్ ఇండియా యాక్చువల్లీ. సో అట్లా ఇష్టపడేవాళ్ళు అంటే మన సంస్కృతి కానీ మన సంప్రదాయాలు కానీ సంపదలు కానీ అన్ని విధాలుగా పరిపూర్ణమైన దేశం కాబట్టి దాన్ని ఇష్టపడేవాళ్ళు. కాబట్టి మనము సిగ్గుపడాల్సిన పని ఏమీ లేదు అందులో. ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడే కాదు, మీరు ఇప్పటికీ కూడాను మన దేశం అంటే అదొక విభిన్న దేశము, అదొక విభిన్న సంస్కృతుల దేశం అనే ఒపీనియన్ అందరికి ఉంటుంది, అభిప్రాయం అదే అభిప్రాయంలో ఉంటారు. మీ ఏ పాశ్చాత్యుని అడగండి ఖచ్చితంగా అదే మాట వస్తుంది, ఇంట్రెస్టింగ్ కంట్రీ అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు క్లియర్ గా, ఇది వాళ్ళు చెప్పలేరు ఇండియా ఇది అని, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కంట్రీ అంటారు వాళ్ళు. సో అదే
అనిల్ ఇక్కడ మనం మీరు లాస్ట్ పాయింట్ చెప్పారు కదా, అది మన శ్రోతలకు అర్థం కావాలి అనిల్ యాక్చువల్ గా.
అంటే ఏం చెప్తున్నానంటే అండి, ఒకప్పుడు పాశ్చాత్యులు కూడాను వాళ్ళు ఇండియాని బాగా ప్రేమించేవాళ్ళు, ఒక ప్రేయసి లాగా చూసుకునేవాళ్ళు, అంటే కొత్తగా పరిచయమైన ప్రేమికుల్లాగా ఉండేవాళ్ళు ఇండియాతో అంటున్నాను. అది అది ఎందుకు అంటే మనకున్న ఘన సంపద మన సంప్రదాయం. సో అది అందుకని మనం దానికి ఎప్పుడైనా గర్వించాల్సింది కానీ మనం తక్కువగా చూసుకోవాల్సింది పని లేదు కదా, 200 ఏళ్ళుగా అదే చేశాం మనం.
అవును, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను అని యాక్చువల్ గా. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రాజీవ్ మల్హోత్రా గారి గురించి వాళ్ళ గురించి చదివిన తర్వాత వీడియోస్ చూసిన తర్వాత చాలా మంది శ్రోతలకి ఒక చిన్న అపోహ ఏముంటదంటే, మన దేశం కోసం మన ధర్మం కోసం పనిచేస్తే వాడికి హీజ్ ఎ లూజర్, అంటే వాడికి ఏం పనికిరానోడు కాబట్టి వాడి దేశం కోసం ధర్మం కోసం ఆలోచిస్తున్నాడు, పనికొచ్చేవాడైతే డబ్బుల కోసం ఆలోచిస్తాడు అనే ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ అయితే మన సమాజంలో బాగా పెరిగిపోయింది యాక్చువల్ గా. అంటే అది అంటే ఎవరు బయటికి డిస్కస్ చేసుకోవాలని అనుకోరు, కానీ అంటే దేశం కోసం ధర్మం కోసం ఎవరన్నా మాట్లాడినా లేకపోతే ఎవరన్నా ఆలోచించినా కూడా అంటే వాడికి ఏం పని లేదు, వాడు డబ్బులు సంపాదించడం రాదు కాబట్టి వాడు దేశం కోసం ఆలోచిస్తున్నాడు అనే ఒక అపోహ ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని యాక్చువల్ గా.
అవును, ఓకే. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్పిన దానికి సరిగ్గా అవతల పడుతున్నారు ఉన్నారు నాయన రాజీవ్ మల్హోత్రా.
ఎగ్జాక్ట్లీ.
అన్ని అన్ని సాధించి దేశం కోసం పనిచేస్తుంది ఆయన. కాబట్టి కాబట్టి మీరు అక్కడ అక్కడ ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి రాజీవ్ మల్హోత్రా లాంటి వాళ్ళని మీరు ఉదాహరణగా చూపించాలి. అప్పుడు వాళ్ళ ఏమంటారంటే మెడకాయని తిప్పి వాళ్ళని వీళ్ళ మీద దృష్టి మళ్లించేలాగా చేయాలి మనం.
అవును అవును అనిల్. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా నాకుందని. యాక్చువల్గా ఇప్పుడు మనం సివిల్ సర్వీసెస్ చూస్తే, ఇప్పుడు మనం భారతదేశ చరిత్ర అది మనం మాట్లాడుకుంటాం, ఎప్పటి నుంచి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ పాయింట్కి వస్తున్నాను. సో ఈ ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఈ బ్యూరో ఐఎఫ్ఎస్ ఈ సిబిఐ ఎగ్జామ్స్ ఇవన్నీ చూస్తే కనుక అసలు ఏ ఒక్క ఎగ్జామ్ లో కూడా అంటే మన భారతదేశ చరిత్ర ఏంది, లేకపోతే మన భారతదేశంలో పనిచేసినటువంటి వ్యవస్థలు ఏంటి, అంత ముందులు పనిచేసిన వ్యవస్థలు ఏంటి అనేది కూడా, అంటే మన భారతీయ దృష్టికోణం అనేది ఈ ఏ ఎగ్జామ్స్ లో కూడా ఉండదు యాక్చువల్గా.
అవును అవును.
రాజీవ్ మల్హోత్రా గారు ఒక వీడియోలో చెప్పింది ఏంటంటే, ఆయన ఏం చెప్పాడంటే డీకాలనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. అంటే ఎంతసేపు మ్యాక్స్ ముల్లర్ గురించో లేకపోతే వేరే వాళ్ళ వేరే దేశాలు అంటే ఎక్కడి నుంచో అద్దెకి తెచ్చుకున్న సంస్కృతి సాంప్రదాయాలు ఆలోచన విధానం, అంటే అది వాళ్ళ కరెక్ట్ అయి ఉండొచ్చేమో కానీ మనకు కాదు కదా. మన వ్యవస్థలకి, మన కుటుంబ వ్యవస్థకి, మన ధర్మానికి, మన ఇండియన్ ట్రెడిషనల్ వాల్యూస్కి అది కరెక్ట్ కానప్పుడు ఎక్కడి నుంచో అద్దెకి తెచ్చుకున్న ఒక వ్యక్తి ఇదే చదువుకొని రేపు జాబ్లోకి వెళ్తే ఆయన తీసుకునే డెసిషన్స్ అంటే గ్రౌండ్ రియాలిటీకి డిస్కనెక్ట్ అయిపోతాయి కదా.
అవును అవును సహజంగా అవుతాయి. అవును అవును.
సో ఇంతవరకు
మీరు
నాకు చెప్పండి,
మీరు పాత పాత నాయకులు కానీ పాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కూడా చాలా సార్లు చాగంటాయని చెప్పారు. ఆయన రెండు క్యాండిల్స్ పట్టుకెళ్లే వాళ్ళు. ఒకటి ఆరింటి వరకు పనిచేసినప్పుడు ఒక క్యాండిల్ యూజ్ చేసి, ఆరింటి తర్వాత అది ఆపేసి ఇంకో క్యాండిల్లో ఆయన పని చేసుకునేవారట ఆయన సొంత పని. ఎందుకంటే ఒకటి గవర్నమెంట్దట, ఇంకొకటి ఆయన సొంత పని కోసం వాడుకునేవారట. అంటే ఎటువంటి నైతిక విలువల దగ్గర నుంచి మనము ఎక్కడికి పడిపోయాము అనేది ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి. అది అది కాబట్టి మీరు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్ గాని ఐపీఎస్ ఆఫీసర్ గాని ఉండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్తి చరిత్ర చదివిన వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, లేదంటే మ్యాక్స్ మిల్లర్ గురించి చదివిన వాడు ఇతరత్ర చదివిన వాడు ఎలా ఉంటాడు అనేది, లేదంటే ఇప్పుడు వస్తూ ఇప్పుడు చూస్తున్న కాంటెంపరీగా వాళ్ళతో పాటు బ్యాచ్ మేట్స్ ఎలా సంపాదించుకుంటున్నారని చూస్తున్న వాడు ఎలా ఉంటాడు అనేది మనం వేరే చెప్పక్కర్లేదు.
అవును అవును. అంటే నాకు ఇందాక మీతో చెప్పాలనుకున్నాడు అంటే 70 సంవత్సరాల భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అద్దెకి తెచ్చుకున్న ఆలోచనలు, అద్దెకు తెచ్చుకున్న టర్మ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెక్యులరిజం అనే దాని మీద కూడా మనం పెద్ద షో చేసాం, యాక్చువల్ 2 ఎపిసోడ్స్ షో చేసాం. దాంట్లో కూడా మీరు దాంట్లో దాన్ని చదువుతూ ఉంటే కూడా, దాని గురించి వికీపీడియాలో కానీ ఆర్టికల్స్ చదువుతుంటే కూడా చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తారు సెక్యులరిజం అనేది ఇండియన్ కాంటెక్స్ట్ లో పనికిరాదు అనేది చాలా క్లియర్ గా ఉంది. అంటే ఎక్కడో యూరోప్ లో ఏదో పదం బాగుంది, అంటే సోషాలజీ అనుకోండి, ఒక యూరోప్ లో ఏదో పదం బాగుంది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవటం, ఇక్కడ వాళ్ళకి అది నచ్చిద్దా నచ్చదా, అసలు ఇక్కడ కాంటెక్స్ట్ కి ఇది పనికొచ్చిద్దా లేదా అనేది లేకుండా ప్రతి వ్యవస్థని కూడా మనం ఇట్లా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చాం. ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఘన చరిత్ర మనం ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఇంతమంది ఇట్లా అబ్బురు పరిచి ఫారినర్స్ కూడా మన దేశంకి వచ్చి ఇంత గోల్డ్ ఉన్నా, ఇంత కల్చర్ ఉన్నా, ఇంత సాంస్క్రిట్ ఉన్న దేశం నుంచి మనం నిదానంగా ఏమైపోయామంటే ఈ కాలనైజేషన్ వల్ల, అంటే మన మన ఆలోచన విధానమే అద్దెకి ఆలోచన విధానం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే అది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే మనం చేసేది తప్పు, మన ధర్మం తప్పు, బొట్టు పెట్టుకుంటే ఎవడో ఒకటి ఏదోటి అంటాడు. అంటే బొట్టు పెట్టుకుంటే ఎవడో ఒకటి ఏదోటి అంటాడు అంటే కనీసం నేను ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నాను, లేకపోతే నేను ఎందుకు ఒక విషయం చేస్తున్నాను అని చెప్పే అంత నాలెడ్జ్ కూడా మనకు లేదు ఈ రోజుల్లో చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ
లేదు. అంటే బొట్టు పెట్టుకోవడానికి ఒక ఒక ఇప్పుడు ఒక చదువుకున్న వాళ్ళని, వేదం చదువుకున్న వాళ్ళని వాళ్ళని అడిగితే ఒక 10-15 రీజన్స్ చెప్పగలుగుతారు, కారణాలు, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి, తాత్వికంగా లౌకికంగా ఏమిటి అనేది చెప్పగలుగుతారు. కానీ చెప్పగలుగుతారు. కానీ అంటే ఒక బొట్టు పెట్టుకోవడమే అంత సబ్జెక్ట్ ఉంది మన దగ్గర.
అవును.
సో అందులో ఒక కారణమైనా తీసుకుని పెట్టుకోగలిగితే మంచిది, ఒక కారణం కూడా నాకు వద్దు అనుకుంటే అది అది వేరే 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 తరహా.
అంటే నేను నేను ఇక్కడ డ్రైవ్ చేసే పాయింట్ ఏంటంటే శ్రోతలతో, మనం ఫస్ట్ మనం గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. అంటే మన దేశం గురించి, మన ధర్మం గురించి మనం ఫస్ట్ గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ పాయింట్ కనుక మనం తీసేయగలిగితే ప్రతి ఒక్క భారతీయుడు, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఏదో చేసేస్తారు ఓవర్ నైట్ అని కాకుండా, ఎవరైతే మన నిజంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారో వాళ్ళు కనీసం వాళ్ళకి నచ్చిన టాపిక్ మీద రీసెర్చ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమల్హోత్రా గారు చాలా వీడియోస్ లో చెప్పారు కదా, యోగా మన భారతదేశం, మన భారతదేశ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చిన అతి ముఖ్యమైన అంశాల్లో యోగా ఒకటి. సో ఇప్పుడు అలాంటి విషయాలను కూడా, అంటే ఏది అంటే ఒక్కటి కూడా మనం చెప్పలేకపోతున్నాం. అంటే నా భారతదేశ సంస్కృతి వల్ల నేను ఇది నా ప్రపంచానికి నేను ఇచ్చింది అని మనం ఎలుగెత్తి మనం చాటలేకపోతున్నాం, ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ లేదు కాబట్టి. సో ఇలాంటి డిఫరెంట్ పాయింట్స్ చూడాలంటే కనుక మనం రాజమల్హోత్రా గారి వీడియోస్ కంపల్సరీగా అందరూ వినాలని ఈ సందర్భంగా నేను శ్రోతలు చెప్తున్నాను. మీరేమంటారని?
డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఇందులో ఒక మీరు చెప్పిన అదే కోణంలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మోడర్నైజేషన్ ఈజ్ నాట్ వెస్టర్నైజేషన్. చాలా ఇంపార్టెంట్. అందరూ ఈ ఒక్క మూడు ఈ నాలుగు మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోడర్నైజేషన్ ఈజ్ నాట్ వెస్టర్నైజేషన్. అంటే మీరు పాశ్చాత్య దేశాల్లో ఉన్న సంస్కృతికి దగ్గర అవుతేనే మీరు మోడర్న్ అనే అభిప్రాయాన్ని తోసిపుచ్చాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు ఉదాహరణ కూడా కొన్ని దేశాలే ఉన్నాయి మనకి, జపాన్, చైనా, వీటిల్లో వాళ్ళ కల్చర్ ని నిలుపుకుంటూ మోడర్నైజ్ అవుతున్నారు. ఎప్పుడు మీరు చూడండి, మీరు మీరు చాలా మంది వెంకట గారు మీరు చూసే ఉంటారు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫోన్ లో కూడా వాళ్ళ లాంగ్వేజే వాడతారు కానీ ఇంగ్లీష్ వాడరు. అలాగే వాళ్ళ టీ కానీ వాళ్ళ హర్బ్స్ కానీ అటువంటి వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళు వదులుకుని టెక్నాలజీ వైపు పరిగెత్తరు. వాళ్ళు కేవలం వాళ్ళ సంప్రదాయం నిలుపుకుంటూనే వాళ్ళు మోడర్నైజ్ అవుతున్నారు. కానీ మన దేశం మట్టుకే మన సంప్రదాయాలు వదిలేస్తేనే మోడర్ను మీరు బొట్టు పెట్టుకోండి అనే చిన్న ఉదాహరణ చాలండి. ఈ ఆ స్టేట్మెంట్ లో కంప్లీట్ గా మీకు అది ఒదిగిపోతుంది. మోడర్నైజేషన్ అంటేనే మనకి వెస్టర్నైజేషన్. అంటే దానికి
మోడర్నైజేషన్ ఇస్ ఎ డిఫరెంట్ వర్డ్ ఫర్ వెస్టర్నైజేషన్. అంటే
రెండు వేరు వేరు. అంటే మారుతున్న కాలంతో అవి కొత్త అలవాట్లు నేర్చుకో, అంతేగా. అంటే మంచివైతే తీసుకో, చెడు అయితే వదిలిపెట్ట. అంతేగాని నీ నువ్వు వేసు కొత్త బట్టలు, నువ్వు వేసుకున్న బట్ట మంచిదన్నప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన, కాసిపోతే మార్చుకో.
అవును,
తప్పలేదు. మార్చిపోకుండా కొత్త వస్త్రము, మాయని వస్త్రం ఉన్నప్పుడు దాన్ని తీయాల్సిన పని లేదు. అది అదొకటి అండి, అది ఇంపార్టెంట్. కాబట్టి సో డీసెన్సిటైజేషన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో అట్లా స్లోగా మనకి సంస్కృతి అనేది ఇండియాలోంచి స్లోగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం జరిగింది. దానివల్ల కూడా వాళ్ళు టెక్నాలజీ పరంగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు అనే దాఖలాలు కూడా చాలా మనకు కనిపిస్తాయి వెతికితే. అలాగే ఇంకొకటి ఏంటంటే, పర్టికులర్ గా మీకు జనరల్ డైర్ గురించి కూడా మనము వినే ఉంటాం. జలియన్ వాలా బాగ్ గురించి మొన్న కూడా మనకు చాలా డిస్కషన్స్ జరిగే దాని గురించి. సో రెండు లేయర్స్ ఆఫ్ జనరల్ డైర్స్ ఉన్నారు ఇండియాలో అంటారండి. అంటే ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే ఒకళ్ళు ఆయన ఆర్డర్ చేసిన ఆయన కాల్చమని, ఇంకొకళ్ళు కాల్చిన వాళ్ళు మన వాళ్ళు, మన భారతీయ సిపాయులు కాల్చిన వాళ్ళు. కాబట్టి సో తోటి భారతీయులే తోటి భారతీయులు చంపుకున్నారు. కాబట్టి అటువంటి కాల్చే సిపాయిలు భారతీయ సంస్కృతిని భారతీయులకే ద్రోహం చేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి అది వాళ్ళు వేరే వేరే పేర్లతో వేరే వేరే రూపాలతో ఉన్నారు. కానీ అటువంటి సిపాయిలు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా మనకి చాలా 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 దేశానికి ద్రోహం జరుగుతోంది, అది మనం చూస్తున్నాము. రెండు
అవును
వరల్డ్ వార్.
రాజీవ్ మల్హోత్రా గారు, ఒక్క నిమిషం అనిల్
చెప్పండి.
రాజీవ్ మల్హోత్రా గారు యాక్చువల్ గా వీళ్ళనే వెస్టర్న్ సిపాయిస్ ఇన్ ఇండియా అని అని పేరుతో పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరంటే మన దేశంలో ఉంటూనే మన దేశానికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే గిల్టీ కాన్షియస్ తో కొంతమంది ఉంటే గనక అసలు టోటల్ వ్యతిరేకంగా, అంటే అసలు ఇదంతా వేస్ట్, అంటే ఎవరిదో, అంటే ఇందాక నేను చెప్పినట్టు అద్దెకి తీసుకొచ్చుకున్న వ్యవహారం లాగా, అంటే మన సొంతది వదిలేసుకొని అద్దెకి తీసుకొచ్చుకొని అదే గొప్ప విషయం అన్నట్లు ఇంకా అసలు ఉన్న విషయాన్ని కూడా అగేన్స్ట్ గా మాట్లాడటం. సో ఇట్లాంటివి చేసే వాళ్ళందరినీ వెస్టర్న్ సిపాయిస్ ఇన్ ఇండియా అని అంటారు యాక్చువల్ గా.
డెఫినెట్లీ డెఫినెట్లీ. అలాగే మీకు వరల్డ్ వార్ ఫస్ట్, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఈ రెండింటి దగ్గర మాట్లాడుకుంటే దానికి చాలా మంది భారతీయ సిపాయిలు చనిపోయారండి, కొన్ని లక్షల్లో చనిపోయారు. సో దాని గురించి కూడా మనం ఒకసారి మన దేశంని వాడుకుని ఎంత ఎంతమంది చనిపోయారు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒక అంటే హాస్యానికి అనవచ్చు, లేకపోతే వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో వాడారనేది అది ప్రజలు, అది భిన్న వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ వరల్డ్ వార్ జరుగుతుంటే అండి, జర్మన్ని ఎప్పుడైతే బ్రిటిష్ ని ఓడగొట్టేస్తుంది, ఇంకా ఓడిపోతున్నాం మనం అన్న టైంలో వాళ్ళు ఒక మాట వాడారటండి, ఏంటంటే అతను బ్రిటిష్ వ్యక్తి అన్నారట, లేదు మనం మనం ఎలాగైనా గెలుస్తాము అన్నారట. అదేంటి అంటే వి విల్ ఫైట్ టిల్ లాస్ట్ ఇండియన్ సోల్జర్ అన్నారట. అంటే ఆఖరి భారతీయ సోల్జర్ చనిపోయేంత వరకు మనం పోరాడతాము అని అన్నారట. అంటే అంత సైన్యాన్ని మన దేశం ఇచ్చింది.
అవును, అంటే ఈ పాయింట్ చాలా మందికి తెలియదు అనిల్ యాక్చువల్ గా.
నాకు నాకు ఆశ్చర్యపోయాను అది వినంగానే, కొంచెం బాధ వేసింది వాళ్ళు దాని గురించి. అంటే నైతిక విలువలు ఎంత తక్కువగా ఉన్నాయో మన దేశంలో సిపాయిల గురించి. ఒకటి మన వాళ్ళ చేత మన వాళ్ళని చంపించడం, ఒకటి. రెండు, వాళ్ళు ఎవరి కోసమో మనం పోరాడడం. ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఎవడైనా బొట్టు అరే మన సంప్రదాయం వదలద్దురా అని చెబితే కూడాను వాణ్ణి తిట్టి ఇప్పుడు కూడా మనం అదే పని చేస్తున్నాం. ఆ సిపాయిలు చేసిన పని ఎవడి కోసం, ఎవడి సంప్రదాయం కోసం మనం పాటపడుతున్నాం.
అంటే బేసికల్ గా అదే, అంటే ఎవడి విధానాన్నో ఎవడి ఆలోచన విధానాన్ని మనం భుజాన్ని ఎత్తుకొని మన ఆలోచన విధానం తప్పని చెప్పి తట్ట కింద పెడుతున్నాం.
అవును, అంతే అంతే. అంటే ప్రాణాలు తీయట్లేదు కానీ ఆలోచనల్ని తీసేస్తున్నారు. ఆలోచనల్ని చచ్చిపోతున్నాయి. ప్రాణాలు మనుషులు చచ్చిపోవట్లేదు కానీ ఆలోచనలు చచ్చిపోతున్నాయి. విధానంగా మన సంస్కృతి అదంతా మరుగును పడుతుంటది. అందుకని ఆ సిపాయిలు అనేది ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ విధంగా కాకుండా వేరే విధంగా, ఇందాక కూడా అదే చెప్పాను నేను. అవును, కాబట్టి ఇంకా మనకి ఇంకా 10 నిమిషాలే ఉందండి. ఒక రెండు పాయింట్స్ నేను చెప్పేసి
అయితే
సైడ్ ముగిస్తాను. ఇంకోటి ఏంటంటే అండి, ముఖ్యంగా ఇది పర్టికులర్ గా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అండి, భారతదేశాన్ని బయట ఉంటున్న ఎన్ఆర్ఐ పర్టికులర్ గా వాళ్ళ గురించి కానీ, నేను ఆయన దృష్టికోణంలో ఆయన చెప్పిన విషయాలు కానీ ఏంటంటే, మనకి బయట ఉన్న వాళ్ళకి మనం చాలా మంది ఎవ్రీడే అంటే ప్రతిరోజు మనం పనిచేస్తూ ఉంటాం రకరకాల దేశాల వాళ్ళతో, అన్ని దేశాల వాళ్ళతో, అన్ని కల్చర్ వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాము. సో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎప్పటికైనా సంభాషణ జరిపినప్పుడు మనము తలెత్తుకుని మనము మన సంస్కృతి గురించి కానీ మన సంప్రదాయాల గురించి కానీ గట్టిగా మాట్లాడే స్థితికి మనం ఎదగాలి అని, అంటే ఫస్ట్ థింగ్. ఎందుకంటున్నానంటే మనకే మన సామాన్యం ఒకటి, కానీ అటువంటిది రాజీవ్ మల్హోత్రా గారు వివిధ దేశాల వాళ్ళని కలుపుకుని బుద్ధిస్ట్, ఒక బుద్ధిస్ట్ దేశం వాళ్ళని, అలాగే ఒక ఇస్లాం దేశం వాళ్ళని, ఒక క్రిస్టియన్ దేశం వాళ్ళని అందరినీ కలుపుకుని ఒక రూమ్ లో మాట్లాడుతూ భారతీయత గురించి ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇద్దరు భారతీయులు ఆయన్ని బ్రేక్ లో, ఈ సెషన్ బ్రేక్ లో, మీరు భారతీయులు అని చెప్పి అన్ని భారతీయ పద్ధతులన్నీ కరెక్ట్ అని సమర్థిస్తున్నారా అని చెప్పి ఆయన్ని క్వశ్చన్ చేశారట. అంటే మనలోనే మనకి వ్యతిరేకత, అపనమ్మకం, ఇవి రెండు ఒకటి రెండు ఫ్రెండ్స్ కాబట్టి అపనమ్మకం వల్ల వ్యతిరేకత, అంతటి స్కాలర్ ని కూడాను మీరు ఎందుకు, మీరు భారతీయులు కాబట్టి మీరు అదే ఎందుకు మీరు అనుకుంటున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అంతేగాని ఈయన చెప్పింది అసలు అవును నేను భారతీయుడిని అసలు నేను వెళ్ళి తిరిగి చూసుకుందామా ఒకసారి నా చరిత్రని ఆలోచన చేయట్లేదు. ముఖ్యంగా భారతదేశం బయట ఉన్న వాళ్ళు మాత్రం భారతదేశం గురించి అడిగినప్పుడు సంభాషణ వచ్చినప్పుడు లేదు మా దేశంలో ఇది, మా దేశంలో ఇది, మా సంప్రదాయంలో ఇది, మా సంప్రదాయంలో అది అని చెప్పి గట్టిగా తెలుసుకోవడము చెప్పడము అనేది ఖచ్చితంగా చేయవాలి. మీరేమంటారంటే వెంకట గారు, మీకు అటువంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయి?
నాకు రెండు మూడు సందర్భాలు ఎదురైనవి అని యాక్చువల్లీ దీంట్లో ఒకటి అయితే శ్రోతలతో నేను పంచుకోగలను. ఒకటి ఏంటంటే ఇక్కడ అట్లీస్ట్ ఇప్పుడు మనకి అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ ఇది వాళ్ళకి చాలా కాంటెక్స్ట్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కొంతమంది ఏదో కీటో డైటో లేకపోతే ఏదో డైట్లు వేరియస్ డైట్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, అది హెల్త్ రీజన్స్ వల్ల అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల అవ్వచ్చు. కానీ అంటే మనకున్న గిల్టీ కాన్షియస్ చూడండి, అంటే మన మీద మనం ఎట్లా అంటే ఎట్లాంటి అపనమ్మకం, ఇందాక మీరు అన్నారు కదా అపనమ్మకం ఉంటుందో, ఈ చిన్న ఉదాహరణతో మనకు అర్థమైపోద్ది. అదే ఒక మనిషి ఏకాదశి ఉపవాసం చేస్తున్నాడు అనుకోండి, వాడి మీద ఒక అసహ్యమైన భావన ఉంటుంది అనమాట. అంటే మన ఇంకా చూసి నువ్వు ఏకాదశి ఉపవాసం చేస్తున్నావా ఎందుకు అని అని మనకు మనమే అనుకుంటాం. కానీ ఎవడో వచ్చి అరే బాసు నేను కెట్టో డైట్ చేస్తున్నాను లేకపోతే ఓన్లీ నో కార్బ్స్ డైట్ చేస్తున్నాను అని అనుకో, వాడిని చాలా గర్వంగా చూస్తాం మనం.
మనమే
అంటే అంటే మన మన బ్లడ్ లో మన డిఎన్ఏలోనే ఏముందంటే వేరే వాడి మనం చేసిందే చేసినా వేరే వాడినే గొప్ప అంటాం మనం.
అవును అవును, ఎందుకంటే అది రీజన్ మీకు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తున్నానండి. రీజన్ ఏంటంటే అండి, ఆ లేయర్స్ ఉన్నాయి కదండి మనకి, గత 250 నుంచి 500 ఏళ్ల లేయర్స్ ఉన్నాయి కదా. ఆ లేయర్స్ లో ఎప్పుడైతే మీకు అరే మనం కాదు వాళ్ళది బాగుంటుంది వాళ్ళది బాగుంటుంది అని ఎప్పుడైతే చూపించడం జరిగిందో అలవాటు అయిపోయింది కాబట్టి అది మనకి బాగుందని అనిపిస్తుంది, మనది మనది తక్కువగానే అనిపిస్తుంది, అలా అలవాటు పడ్డారు
అంటే. అంటే ఒక రకంగా చెప్పాలంటే అని యాక్చువల్ గా ఇప్పటికి ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే మనకు మనం తెలుసుకోవటం అనేది ఒక పాజిటివ్ దృక్కోణంలో ఇప్పటికి చాలా వరకు స్టార్ట్ అయింది. అంటే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల అయితేనేమి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే కనుక ఈ మైండ్ మీడియా లాంటి సంస్థలు ప్లాట్ఫామ్ ఇవ్వటం వల్ల, లేకపోతే ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్, లేకపోతే వాట్సాప్, ఇట్లాంటి డిఫరెంట్ మీడియాస్, అంటే యూట్యూబ్ ఛానల్స్ వల్ల కానీ, సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ వల్ల ఎవరికైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉందో, అంటే ఎవరైతే సూడోగా నేను పని చేయకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టేస్తే, ఒక 5-10% ఆఫ్ పీపుల్ లో ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు. సో శ్రోతలకి ఇంకొక మనం ఒక 5 మినిట్స్ ఉంది కాబట్టి రాజీవ్ మల్హోత్రా గారి వెబ్ ఛానల్ ఇదంతా ఒక్కసారి చెప్తాను అని. సో శ్రోతలు ఈ ఈ షో నుంచి అట్లీస్ట్ నాకు అర్థమైన విషయాలు ఏంటంటే కపుల్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దేశం గురించి మన ధర్మం గురించి మనం తక్కువగా ఫీల్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. అలాగే మన ధర్మాన్ని మనం పాటించడానికి ఏదో మనం ఏదో కోల్పోతున్నామనో లేకపోతే మనకి ఏదో రాదనో భయపడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలంటే రాజీవ్ మల్హోత్రా గారి వీడియోస్ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి రాజీవ్ RAJIV మల్హోత్రా MALHOTHRA మల్హోత్రా అని కొట్టినట్టయితే కనుక మీకు చక్కగా వీడియోస్ వస్తే ఆయన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత ఆయనకి ఇన్ఫినిటీ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. సో మీరు గూగుల్లో infinityfoundation.org అని కొట్టినా కూడా వస్తుంది. సో ఆయన వేరియస్ టాపిక్స్ మీద, అంటే ఇప్పుడు మేమైతే అనిల్ గారితో ఏదైతే డిస్కస్ చేయమో ఇలాంటి కొన్ని 100 టాపిక్స్ మీద, అంటే అసలు మనకి ఆ ఆ ప్రాస్పెక్టివ్ లో కూడా మనం సహజంగా ఆలోచించాం. సో అలాంటి కొన్ని 100 టాపిక్స్, 100 ప్రాస్పెక్టివ్స్ మీద మనకి ఏదైతే ఒక అపోహలు ఉన్నాయో ఆ అపోహలన్నింటినీ షాటర్ చేసే ప్రయత్నం అయితే చాలా వరకు చేశారు. యాక్చువల్ గా నేనే కొన్ని కొన్ని అయితే నేనే స్టన్ అయిపోయాను యాక్చువల్ గా. ఓహో ఇట్లా ఇట్లా కూడా
విషయం,
ఇట్లా కూడా ఎందుకు ఆలోచించకూడదని.
ఒక విషయం వెంకట గారు, చివరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా మీరు మీరు నేను అంటే ఒక సహజంగా ఒక పబ్లిక్ లో మీరు మాట్లాడమని మేము చెప్తున్నాం, అంటే గర్వంగా చెప్పుకోండి మన దేశం గురించి అని చెప్తున్నాము, కానీ రాజీవ్ మల్హోత్రా గారు బ్రిటిష్ పార్లమెంట్ లో ఈ ఈ విషయాలన్నీను కుండ బద్దలుకుంటున్నట్టుగా చెప్పారు.
చూడండి ఎంత గొప్ప విషయం చూడండి,
చెప్పి సాఫ్ట్ రిపరేషన్స్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఆయన ప్రవేశపెట్టారు, మీరు ఒకసారి చూడండి అది కూడాను సాఫ్ట్ రిపరేషన్స్ అని చెప్పి మీరు బై రాజీవ్ మల్హోత్రా గారు అని, అంటే భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కి మీరు ఒక రికగ్నిషన్ ఇవ్వండి, మీరు కోహినూర్ డైమండ్ తిరిగి ఇవ్వక్కర్లేదు, అవన్నీ జరిగే పనులు కాదు, కానీ వరల్డ్ వార్ లో చనిపోయిన సైనికులకి జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ కట్టండి, అలాగే భారతదేశం కాంట్రిబ్యూషన్ జీరో జీరో కనిపెట్టడంలో కానీ, అలాగే శాస్త్రాల నుంచి యోగా కానీ వీటిలన్నిటికీ భారతదేశానికి ఒక తగిన మీకు మీరు గుర్తింపు ఇవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశం చేసిన కాంట్రిబ్యూషన్. అలాగే మైండ్ సైన్సెస్, మైండ్ సైన్సెస్ ఈజ్ ఓన్లీ ఇండియన్ కాంట్రిబ్యూషన్, చాలా ఇండియన్ నుంచే తీసుకున్నారు యోగా కానీ మైండ్ సైన్సెస్ కానీ రెండు. కాబట్టి ఈ సాఫ్ట్ ప్రిపరేషన్స్ భారతదేశానికి గుర్తింపు ఇవ్వండి అని చెప్పి కూడా ఆయన ఆయన ప్రపోజల్ పెట్టారు బ్రిటిష్ పార్లమెంట్ లో. కాబట్టి మనం ఎంత ఎదగాల్సింది ఉందో అది మనం చూడండి. సో అది అదే నా లాస్ట్ పాయింట్ అండి. ఇంకోటి ఏంటంటే 250 ఇయర్స్ ఎవ్రీ 250 ఇయర్స్ సైకిల్ ఎకానమీ ఏంటంటే మారుతుంది అంటారండి. లాస్ట్ 250 ఇయర్స్ ఇండియా పీక్ లో ఉండి అప్పట్లో డిక్లైన్ అయ్యి డిక్లైన్ అయ్యి డిక్లైన్ అయ్యి మళ్ళీ ఆ సర్కిల్ తిరిగి మళ్ళీ 250 ఇయర్స్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇండియా మీరు చూస్తే ఎకానమీ పికప్ అవుతుంది. కాబట్టి ఎండింగ్ నోట్ ఏంటంటే తిరిగి మనం మళ్ళీ పుంజుకుని ఆ స్థాయికి వెళ్తున్నాం అనే దిశలో చాలా మంది మంచి హర్షం వ్యక్తం చేశారు ఆ విషయంలో. సో ఎండింగ్ నోట్ నేను అదే ఆశిస్తున్నాను, ఆ 250 ఇయర్స్ చరిత్ర మళ్ళీ తిరిగి వచ్చి ఇది మళ్ళీ ఇంకో శుభారంభం కావాలి, అలా నిలవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ అనిల్. లాస్ట్ నేను కపుల్ ఆఫ్ పాయింట్స్ తో క్లోజ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే రాజీవ్ మల్హోత్రా గారి ఇన్ఫినిటీ ఫౌండేషన్ లో మీరు చాలా బుక్స్ ఉంటాయండి, సో దయచేసి బ్రేకింగ్ ఇండియా బుక్ అని ఒకటి ఉంది, అలా అది తెలుగులో కూడా అనువదించడం జరిగింది. మనం ఇదే షోలో రంజిత్ వడియాల గారితో కూడా ఒకసారి మాట్లాడుకున్నాము ఇదే విషయం మీద. రంజిత్ వడియాల గారు కూడా చాలా రాజీవ్ మల్హోత్రా గారి బుక్స్ ని కూడా కొన్ని కొంతవరకు ట్రాన్స్లేట్ చేయటం, అలాగే వేరియస్ మోహన్ గారని కెనడాలో ఉంటారు ఆయనతో కూడా ఒక షో చేశాము. సో ఇలా వేరియస్ పీపుల్ తో మనం షో చేశాము. సో ఇన్ఫినిటీ ఫౌండేషన్ లో మీరు చూస్తే కనుక బ్రేకింగ్ ఇండియా, అలాగే ఇంద్రాస్ నెట్ అని ఇట్లా చాలా వేరియస్ టాపిక్స్ మీద బుక్స్ రాశారు. సో యుఎస్ లో ఉన్న వాళ్ళు అయితే కనుక, ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే కనుక ప్లీజ్ ట్రై టు సీ ద వీడియోస్. రాజీవ్ మల్హోత్రా గారి ఛానల్ కి మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అవ్వండి. నిజంగా ఈ భారతీయత ఈ దృష్టికోణం ఉన్న వాళ్ళైతే కనుక తప్పనిసరిగా మీరు మన షో నుంచి తీసుకున్నందుకు నిజంగా యూ విల్ ఫీల్ రియల్లీ హ్యాపీ అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ ఫీల్ రియల్లీ గ్రేట్ అబౌట్ ఇట్. సో అంతవరకు అయితే నేను చెప్పగలను. తర్వాత భారతీయత మన బాధ్యతలో ఈరోజు మనం నేర్చుకున్న లేకపోతే డిస్కస్ చేసుకున్న అంశం ఏంటంటే ఇండియన్ గ్రాండ్ నెరేటివ్ బై రాజీవ్ మల్హోత్రా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతి టాపిక్ కూడా రాజీవ్ మల్హోత్రా గారు ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో చేయటం, సో చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ లైక్ సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ లేకపోతే ఇట్లా చాలా సాంస్క్రిట్ మీద పనిచేసిన ఎంతో మంది వ్యక్తులు, ప్రొఫెసర్స్, సాంస్క్రిట్ స్కాలర్స్, వీళ్ళందరితో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో చాలా చాలా డిఫరెంట్ వ్యూ పాయింట్ తో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో యూ షుడ్ డెఫినెట్లీ వాచ్. అలాగే ఒక ఇండియన్ ఎండాలజీ అంటే స్వదేశీ ఎండాలజీ అనే టాపిక్ ని చేయటం, అనే వర్డ్ ని కాయిన్ చేయటం కానీ లేకపోతే డైజెషన్ అంటే మన సంస్కృతి. ఇప్పుడు మనం చూస్తే కనుక క్రిస్టియానిటీలోనే మన సంస్కృతిని ఎక్కువ వాళ్ళు వాడుకొని అదేదో వాళ్ళదిగా ప్రొజెక్ట్ చేయటం కూడా చాలానే మనం సోషల్ మీడియాలో చాలానే చూస్తూ ఉన్నాం. అంటే సంక్రాంతిని వాళ్ళ మన పండుగని వాళ్ళు చేసుకోవటము, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని మాది వాళ్ళది ఒకటి అనే ఒక అంటే డైజెషన్ అనమాట. అంటే మన కల్చర్ని తీసుకోవటం వాళ్ళ దాంట్లో కలిపేసుకొని ఇది మాదే అని చెప్పటం. అంటే యోగా కూడా అంతే, అంటే మన దగ్గర నుంచి తీసుకోవటం ఇది మాదే అని చెప్పుకొని వాళ్ళంతటి వాళ్ళు దాన్ని కస్టమైజ్ చేసుకోవటం. చేసుకున్నా పర్లేదు కానీ మనది అని గుర్తించకుండా మనకు మళ్ళీ మన మీద తిరిగి బాణాలు వేయటం. సో ఇలాంటి అన్ని వేరియస్ అంశాల మీద చాలా చాలా క్లియర్ గా ప్రాస్పెక్టివ్స్ పెట్టున్నారు. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి యూట్యూబ్ లో రాజీవ్ మల్హోత్రా గారి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.
మరొకసారి మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ చేస్తున్నందుకు contact@mindmedia.com కి మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే పంపించవచ్చు. అలాగే ఈ రోజు షోలో పాల్గొన్న అనిల్ గారికి మీ విలువైన సమయాన్ని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్.
థ్యాంక్ యూ మీకు కూడా అండి.
ఇది శ్రోతలారా ఈ రోజు ఉన్న టాపిక్. మళ్ళీ వచ్చే మంగళవారం ఉదయం 9 to 10 వరకు, అలాగే అమెరికా పసిఫిక్ టైం అయితే కనుక మండే నైట్ 8:30 to 9:30 PM షోలో మళ్ళీ మనం కలుసుకొని విభిన్నమైన భారతీయత మన బాధ్యత అంశం గురించి మనం మాట్లాడుకొని చర్చించుకొని ఏదన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ధన్యవాదాలు, సెలవు, నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్ మాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం July 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.